జయ మహాకాల్. ఇది జూలై 12, 2004 నిత్యావతార దత్తక్షేత్రంలో మాస్టర్ ఇచ్చిన లెక్చర్. జై గురుదేవ్.
ఎందుకంటే ఆయన ఆభావంతోనే తింటాడు కనుక. ఒక వ్యక్తికి అనుమానం వచ్చింది, ఈ ఆశ్రమంలో అయితే మీ ప్రసాదం మాకు లభిస్తుంది నాయన. తమిళ్లో నాయన అని పిలిచారు, భగవాన్ రమణ మహర్షి అని ఇప్పుడు అంటున్నారు. మరి మా ఇంట్లో మాకు ఎలా వస్తుంది ఆహారం? నువ్వు తిన్న ఆహారం, నివేదన చేసిన ప్రతి ఆహారము కూడా నేను తిన్న ఆహారం లాగే పనిచేస్తుంది ఆయన, నాకే పెట్టక్కర్లేదు. మనం భగవంతుడికి నివేదన చేసి ఆహారం తింటాం అనేది ఎప్పుడో మర్చిపోయాము. అన్ని రకాల రోగాలు వస్తున్నాయి. మనకి రోగాలు రావటానికి కారణం ఆహారంలో మార్పక్కర్లే, మీరేం తిన్నా పర్వాలేదు, ఆహారాన్ని నివేదన చేసి. అది ఒక పద్ధతి ఉండేది మనకి, అభిషించన చేయటం, నీళ్లు చల్లటం, కొన్ని మంత్రాలు చదవటం, అది నివేదన చేయటం. నివేదన చేశాక మన శరీరంలో ఉన్నటువంటి పంచదేవతలకి, పంచాహుతులు, పంచదేవతలు అంటే పంచప్రాణాలు, దానికి స్వాహ అని ఆహుతిగా వేశాక తింటాం. అంటే యజ్ఞ ప్రసాదముగా మారుతుంది అది. ఏదో తిప్పేవాళ్ళకు కూడా తెలియదు అది యజ్ఞ ప్రసాదంగా మారుతుందని, కానీ కనీసం తిప్పేవాళ్ళకి ఫలితం వస్తుంది వాళ్ళకి తెలిసినా తెలియదు. ఇప్పుడు తిప్పటం అంటే ఏం లేదు, హోటల్లో తింటున్నప్పుడు సిగ్గు కూడా పడతారు తిప్పటానికి. మన ముస్లిం సోదరులను చూసుకుని కూడా ధైర్యం లేదు, వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ టైం వచ్చినప్పుడు హాయిగా నమాజ్ చేసేసుకోగలరు. కానీ మనం మాత్రం మంత్రాత్మకమైనటువంటి ఆరోగ్యాన్ని తెచ్చేటటువంటి ఆహారాన్ని తింటానికి సిగ్గుపడతాము. ఒకటి చూస్తేట, కానీ తెలంగాణనే బీపీ మాత్రం ఏదో మాత్రం అక్కడే తెప్పించి ఆ మాత్రం అందరికీ చూపించేసుకుంటాను, అది వేసుకోవటానికి మాత్రం సిగ్గుండదు. ఏంది ఎంత భ్రష్టు పెట్టిన మానసిక స్థితి అది. ఇక్కడ రెండు మంత్రాల ద్వారా సవరింపబడుతుంది. తతశ్చ విరభూ సాక్షాత్ శ్రీ రమా భగవత్పర రంజయంతి ఇది షట్కాంత్య విద్యుత్ సౌదామినీయత. మహాలక్ష్మి యొక్క అవతరణ మొట్టమొదటిసారి ప్రపంచంలో ఎలా జరిగిందో చెప్పే మంత్రం ఇది. భాగవతము అష్టమస్కందములో 8వ అధ్యాయములో 8వ శ్లోకం ఇది. 8 అనేటటువంటిది ధనానికి సంబంధించినటువంటి చాలా అద్భుతమైనటువంటి సంఖ్య. అది ఈ మంత్రము 11 సార్లు చదువుకోండి భోజనానికి ముందు, మీకు ధనం కావాలనుకుంటే. ఎంత బిజీయో మనుషులు, టీవీ చూడటానికి టైం ఉంటుంది, పక్కవాడితో మాట్లాడటానికి టైం ఉంటుంది, భోజనం చేసే కబుర్లు చెప్పడానికి టైం ఉంటుంది, కానీ భోజనానికి ముందు 11 సార్లు ఈ మంత్రం అనుకోవడానికి టైం ఉండదు. డబ్బు మాత్రం కావాలి, రాదు. ఎలా వస్తుంది? వచ్చిందంతా మీ అదృష్టం వల్ల వస్తుంది తప్ప మీరు ఈనాడు చేసుకుంటున్నటువంటి సత్కార్యాల వల్ల మాత్రము ఎవ్వరికీ డబ్బు రావటం లేదు, అది గుర్తుంచుకోండి. మీరు చేసేదంతా డబ్బు పోగొట్టుకునే పనులు చేస్తున్నారు తప్ప డబ్బు సంపాదించే పనులు ఎవరూ చేయటం లేదు. ఇది ఒక్కటి మీరు చేసుకుంటే అద్భుతంగా మీకు సంపదకి లోటుండదు. తతశ్చ విరభూ సాక్షాత్ శ్రీ రమా భగవత్పర రంజయంతి దిశకాంత్య విద్యుత్ సౌదామినీయత. ఇది ధనాన్ని గురించి చెప్పాను. ఇంకోటి ఏం చెప్పాను, ధనం ఆహారంతో ఆరోగ్యం తెచ్చుకోవచ్చు. అగ్ని పురాణంలో అచ్యుత అనంత గోవింద నామోచ్చారణ భేషజ నశ్యంతి సకల రోగ సత్యం సత్యం వదామ్య. 11 సార్లు కొంచెం ముందే వెళ్ళిపోయి డైనింగ్ 11 చేసుకున్న వాళ్ళకి అనారోగ్యం ఉండదు. నేను ఇవాళ చేసుకున్నానండి, తగ్గలేదు. ఎన్ని జన్మల సంచిత ప్రారంభంతో ఈనాడు మీకు రోగం ఉందో ఒకసారి పట్టుకుని రాలేదంటే ఏంటా వేషాలు? ఎల్లోపతి మాత్రం రోజు జీవితాంతం మింగగలవా? గుర్తుంచుకుని మరి ఏమన్నాని, మన ప్రారంభం నెత్తికెక్కి మన ఆరోగ్యవంతులుగా ఉండనివ్వటం లేదు. ఇన్ని టెక్నిక్స్ తెలిసిన 3వది మనకి రోగాలు కానీ కష్టాలు కానీ మనం ఇదివరకు చేసిన పాపాల వల్ల వస్తాయి. పూర్వజన్మ కృతం పాపం, ఆ పాపము నివారించటానికి గ్రహాలు చాలా ఉపయోగపడతాయి. ప్రతి గ్రహానికి ఒక యంత్రం ఉంది. 7 రోజులలో ఒక్కొక్క యంత్రాన్ని మీరు వేసుకుని, ఇది చాలాసార్లు చెప్పాను నేను, ఇదేం కొత్తగా ఏం చెప్పటం లేదు. కానీ ఇక్కడ కొత్తగా నేను చెప్పేది ఏంటి అంటే, ఇక్కడ నేను కర్ర పట్టుకుంటున్నాను, నేనే కూర్చుంటున్నాను, మంత్రం చదివిస్తున్నాను, ఇంకా యంత్రం ఇదిగో ఆయన రాశాక ఆ యంత్రం చూసుకుని మీరు తింటున్నప్పుడు ఆ యంత్రాన్ని వేసి చేస్తే మీకు గ్రహబాధలు ఉండవు, అనారోగ్యం ఉండదు, ధనం ఉంటుంది. పిల్లలకి అది అలవాటు చేయగలిగారనుకోండి, ఈ చదువు చదివించటాలు, ఇంగ్లీష్ మీడియంలో చదివించటాలు, ఈ వేషాలు వేసుకోవడంతో పాటు పిల్లలకి కాస్త ఈ మంత్రాలు నేర్పించి, ఈ యంత్రాలు నేర్పించి, అందులో అంకెలు కూడా వచ్చేస్తాయి వాళ్ళకి, యంత్రంలో నెంబర్స్ కూడా వచ్చేస్తాయి, రోజులు గ్రహాల గురించి తెలుస్తుంది. అసలు వాళ్ళ జీవితాల్లో దుఃఖమే ఉండదు. భారతదేశంలో అసలు దుఃఖం ఎవరు ఎరగరు. ఈ విదేశీల వ్యామోహంలో పడ్డాక మనకి దుఃఖాలన్నీ వస్తున్నాయి. కానీ చాణక్యుడు పాటలీపుత్రంలో ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా ఉండేవాడు. అప్పుడు ఆయన ఒక పుస్తకం రాశాడు ఎకనామిక్స్ మీద. ఆ పుస్తకం రాస్తున్నప్పుడు ఆయన క్లాసులో కాశ్మీర్ రాజు కుమారుడు చదువుకుంటూ ఉండేవాడు. ఒకసారి ఏదో యాక్సిడెంట్స్ గురించి దాని గురించి మాట్లాడారు. వీడు నవ్వుకుంటున్నాడు ముసిముసి నవ్వులో. క్లాసులో స్టూడెంట్ ముసిముసి నవ్వులు నవ్వుతే లెక్చరర్కి తెలుస్తుంది ఎంత ఒళ్ళు మండిపోతుందో. చాణక్యుడు లెక్చరరేగా, ఒళ్ళు మండిపోయింది, లేపాడు. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదండి, మీ మాటలకి నవ్వొచ్చింది. ఏ మాటలకి నవ్వొచ్చిందా, నేను అంత నవ్వేది ఏంటి అంటే అది యాక్సిడెంట్స్ అది ఇది చెప్తున్నాను కదా, అంత నవ్వేది ఏముందండి. మా రాజ్యంలో యాక్సిడెంట్లు అవ్వవు, అకాల మృత్యు ఎవరికి రాదు. ఊరుకున్నాడు చాణక్యుడు. దాని తర్వాత ఒక మనిషికి ఒక లెటర్ ఇచ్చి పంపించాడు కాశ్మీర్కి. ఒక ప్రమాదంలో మీ రాజకుమారుడు చచ్చిపోయాడు, ఇదిగో అతని బట్టలు అతను గుర్తుగా పంపిస్తున్నాను నేను అని తన సంతకం పెట్టి సీల్ చేసి పంపించాడు. ఆ పంపించిన వాడికి చెప్పాడు, నువ్వు కరెక్ట్గా చెప్పాలి, కరెక్ట్గా ప్రజెంట్ చేయాలి దీన్ని. ప్రజెంట్ చేయడానికి ఏముందండి, చెప్తున్నారుగా వాడు చచ్చిపోయాడని పాపం యువరా అంటే, వాడి తెలియదు యువరాజ్ చచ్చిపోలేదని ఆ వార్త వాడికి, వాడు చచ్చిపోయాడని అనుకుంటున్నాడు. కరెక్ట్గా ప్రజెంట్ చేయటండి, పాపం యువకుడు చచ్చిపోయాడు, ఆ రాజుకి ఆ తల్లికి నేను ఎలా చెప్తాను ఏంటో అని బాధపడుతున్నాను అంటే, రైట్ ఓకే అన్నాడు. వెళ్ళండి. వెళ్ళగానే నన్ను చాణక్యుడు గారు పంపించారండి అంటే, మా అబ్బాయి సందేశం ఏదైనా తెచ్చావా అంతే, అక్కడి నుంచి వచ్చాడు. వీడు నోరు విప్పలేడు పాపం రాజుగారి దాంట్లో సభలో. పర్వాలేదు ఎదురే చెప్పంటే, ఇక్కడ కాదండి కష్ట, పక్కకెళ్దాం, అందరిలోనూ చెప్పే విషయం కాదు ఇది. ఏం పర్వాలేదయ్యా చెప్పు, నీకు తెలియదండి అని వీడు కలమటప్పుడు నీళ్లు వచ్చేస్తున్నాయి. రాణికి డౌట్ వచ్చింది, అసలు విషయం ఏంటో వినండి అని. వింటానికి ఏముందమ్మా, మనకేంటి, మన రాజ్యం కరెక్ట్గా పాలిస్తున్నాం, ప్రశ్నే లేదు, ఇక్కడే వింటానన్నాడు రాజుగారాయ. సరే చెప్పాడు. వాడు చెప్తూ ఉంటేనే రాజు నవ్వాడు. రాజుతో పాటు సభాసదులు నవ్వారు, రాణి కూడా నవ్వింది. ఇదా విషయం అని. అదేంటండి, మీ అబ్బాయి చచ్చిపోతే మీకేం బాధ లేదని, వాడు చావలేదు, మేము బతికుండగా మా అబ్బాయి చచ్చిపోలేడు, అసంభవం అది మా రాజ్యంలో. అది కరెక్ట్గా మంత్రాలు అవి చెప్పిన రాజ్యం అలా ఉంటుంది. ఆ దమ్మున్న వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ, మనం ఏమైనా నేర్పి ఏడుస్తేగా. సిఐటీ క్యాట్ ఆర్ఐటీ రైట్ మా పిల్లలంటే చాలా ఆనందించేటటువంటి పిల్లలు ఉన్న చోట మేము నేను మాత్రం ఏం చెప్పగలను, అవన్నీ మాత్రం ఏం చెప్పగలను. కానీ ఇక్కడ వస్తే కనబడుతున్నాను, ఇక్కడ వదలను, నీ చేత మంత్రం చదివిస్తా, ఆ యంత్రం వేయిస్తా, అప్పుడే నోట్లో ముద్ద తిన్నిస్తా. కానీ ఇక్కడ నేర్చుకుని మీరు ఇంటికి వెళ్ళేది నేర్పారనుకోండి, ఆ రాజ్యం అలాంటి రాజ్యం అసంభవం. అందరూ సస్య ప్రజాభ్య, అందరూ వందేళ్లు బతకాలని కోరుకుంటున్నటువంటి మీ జీవితాలు ఖచ్చితంగా అలాగే మారుతాయి. ఇంకా అన్నపూర్ణాలయంలో ఈ ఎక్స్పెరిమెంట్స్ చేయబోతున్నాం మనం. కానీ ఎక్స్పెరిమెంట్స్ అనే మాట తప్పు. ఇంకేంటే, ఇట్ ఇస్ వెల్ ఎస్టాబ్లిష్డ్, ప్రూవెన్ రికార్డ్. చెయ్యక మనం. అన్నపూర్ణాలయానికి మీరు ఏ విధంగా సహాయపడగలరు, ఏమి చేయగలరు అన్నది ఇక్కడ కార్యకర్తలను అడగండి. వాళ్ళకి పూర్తి ప్రణాళిక ఇచ్చాను, ప్రయారిటీస్ లిస్ట్ ఇచ్చాను నేను. ఈ సహాయపడుతున్నప్పుడు ఇదేదో డొనేషన్స్ అడుగుతున్నాం, డబ్బు అడుగుతున్నాం అని మీరు అపోహలో పడకండి. మేము మిమ్మల్ని అడుక్కోవటం లేదు. ఓ 100,000 రూపాయలు డొనేషన్ ఇచ్చి మెడికల్ కాలేజీలో సీట్ వస్తుంది అంటే, నువ్వు 100,000 రూపాయలు డొనేషన్ ఇచ్చి ఆనందిస్తావు నీకు సీట్ ఇచ్చినందుకు. ఆ 100,000 రూపాయలు ఎవరికి ఇచ్చావో వాడి కాళ్ళ మీద పడతావు నువ్వు, నాయన నీ దయ వల్ల నా కొడుకు సీట్ వచ్చింది అని. ఇక్కడ 1 రూపాయి ఇచ్చి గురువుల అనుగ్రహం కావాలి అనుకునే మూర్ఖత్వం మీ మనసులో ఉంచుకోకండి. నీకు లాభం అది. ఇందాక రుణానుబంధం గురించి చెప్తూ ఇదంతా చెప్తున్నాను నేను, ఎలా పెంచుకోవాలో రుణాలు గురువులతో. నీ లాభం కోసం చేస్తూ నువ్వేదో ఊడబడి చేశాను అనే అహంకారం మీకు కొంపముంచుతోంది. అది మీకు చెడు చెడు. ఎంత చేయగలిగితే అంత చేసుకోండి. గురువులతో ఉన్నటువంటి రుణానుబంధమే మీకు ఎప్పుడైనా ఉపయోగపడేది. మిగతా రుణానుబంధాలు ఏమీ ఉపయోగపడవు. ఇంచేత అన్నపూర్ణాలయము అర్థమైంది కదా. ఆ విధమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ చేస్తున్నాం, ప్రయత్నిస్తున్నాం, స్టార్ట్ చేసేసాం ఈ మంత్రాలు. ఇంకా యంత్రం మాత్రం ఇంకా తను వేస్తున్నాడు. వేసిన తర్వాత అందరికీ అది కనిపిస్తుంది కనుక యంత్రం కూడా చేస్తాం. దానికి ప్రయారిటీస్ అవి సదానుమతి ఉన్నారు ఇక్కడ. మీరు ఎవరైనా అడిగితే, అడగకపోతే ఏం పర్వాలేదు, అడిగితే మాత్రం ఎలా చేయాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు అన్నపూర్ణాలయం గురించి చెప్పండి. రెండవది సాధన, గురువుల విద్య. ఇక్కడ ఈ మందిరం, ఈ కాంప్లెక్స్ ప్లస్, ఇందాక మీరు కొంతమంది చూసి ఉంటారు క్లాస్ రూమ్స్ రెడీ చేసుకుంటున్నాం, బ్లాక్ బోర్డ్స్ అవి ఇవి, దానికి మీరు ఎలా సహాయపడగలరు, ఏమి చేయగలరు. కానీ అందులో నేను ఇన్నేళ్ల బట్టి నాతో ఉన్నటువంటి వాళ్లతో నేను కేవలం డబ్బే నేను ఆశించటం లేదు, స్టూడెంట్స్ కూడా ఆశిస్తున్నాను నేర్చుకుంటారు వచ్చి అని, అది కూడా నేను ఆశిస్తున్నాను. శ్రీరామ్ శర్మ ఆచార్య అయితే అదే అడిగాడు ఆయన, నాకు జ్ఞానయజ్ఞం తప్ప ఇంకేమీ అక్కర్లేదు నాకు మీ దగ్గర నుంచి, ఈ గురువుల యొక్క జ్ఞానాన్ని మీరు అర్థం చేసుకుని అవగాహన చేసుకుని మీరు ఇతరులకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే చాలు అని. దానికి నేను చిన్న చిన్న ఎక్స్పెరిమెంట్స్ కొన్ని మొదలెట్టి నేను ఆపలేదు, ఇష్టం ఉన్నవాళ్ళు చేసుకుంటే చేసుకోండి లేకపోతే మానేయండి అన్నాను. అందులో ఒక ప్రణాళిక ఏంటి అంటే గురువుల యొక్క ఉద్బోధన, జాగృతాత్మన ఉద్బోధన, ఏంటని బాధ్యత, అది మీరు అతరులకు ప్రజెంటేషన్గా ఇవ్వండి. ఏమి పర్వాలేదు, చదివితే చదువుతారు, చదవకపోతే నువ్వు ఇచ్చే ప్రజెంటేషన్స్ చాలా మూలపడేస్తారు. వాళ్ళేమో గుర్తుంచుకుని ఆ ప్రజెంటేషన్స్ ఉపయోగించుకుంటున్నారు అని అనుకోకండి. కానీ ఈ ప్రజెంటేషన్ మూలపడేసినా ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది. ఏ ప్రజెంటేషన్? పుస్తకాల ప్రజెంటేషన్. కానీ పుస్తకాలు మాత్రమే ప్రజెంట్ చేయడం కాదు, అసలు ఆ జ్ఞానం ఏమిటి, ఆయన ఏం జ్ఞానం ఇచ్చాడు అనేది నేర్చుకోండి. అది ఇక్కడ జరుగుతుంది. ఇది టీచింగ్ కాంప్లెక్స్. ఈ టీచింగ్ కాంప్లెక్స్లో కావాల్సినవన్నీ చెప్పాను నేను. కానీ ఈ టీచింగ్ కాంప్లెక్స్ యొక్క ఓ పరాకాష్ఠగా అంటే ద గ్రాండ్ ఫినేల్ అంటాయే, దానిగా 24తో ఓ విశిష్టమైనటువంటి మందిరంలో రహస్య ధ్యాన ప్రయోగము అని జ్వాలాకుల మహర్షి ఒక కట్టడం గురించి చెప్పాడు. దాన్ని వేశాం ఇక్కడ. కానీ ఇవాళ ఆయనకి నేను ఏం చెప్పానంటే అది వద్దు అన్నా. నిజంగా అసలు వాళ్ళు చెప్పిన జ్ఞానమే ఏంటో తెలియని వాళ్ళు ఆ జ్ఞానం యొక్క పరాకాష్ఠ అయినటువంటి రహస్య ధ్యానానికి అనుకూలమైన స్థితిలోకి ఇప్పుడిప్పుడే రారు. అంతేత మనం ఆ కట్టడం కట్టి లాభం ఏంటి? రహస్య ధ్యానం అందరూ ఎలా ఉంటుందో తెలుస్తుందంటే, దానివల్ల మీకేం లాభం? కానీ ఈ ఎక్స్పెరిమెంట్ ఇద్దరు వ్యక్తులు చేశారు. అదేంటో చూస్తే ఇక్కడ కట్టబోయేటటువంటి ధ్యానం, ఇప్పుడేం కట్టను నేను, ఈ వ్యక్తులు వచ్చాక కడతాను, కానీ ఐడియా వస్తుంది. ఒక ఎక్స్పెరిమెంట్ ఈకే గారి శ్రీశైలంలో చేశారు ఆ మందిరానికి, ఇంకొక ఎక్స్పెరిమెంట్ మదర్ మిర్రా ఆరోవిల్లో చేసింది. సేమ్ ఇక్కడ కట్టబోయేది. అది చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఏం చేద్దాం అనుకున్నాం. కానీ అది ఇప్పుడు కట్టద్దు అన్నాను, ఇప్పుడు కట్టను కూడా. ధ్యానంలోకి ప్రవేశం సంపాదించుకున్నటువంటి కొంతమంది వ్యక్తులు వస్తే అది కట్టేస్తాను. కానీ అది కూడా మీరు మనసును ఉంచుకోవచ్చు, మేము దాన్ని కూడా కట్టేస్తామండి, చేసేసుకుంటాం అనేటటువంటి వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి ఉంటే చేస్తే అభ్యంతరం లేదు. ఎందుకంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఆస్పెక్ట్స్. అంటే నేను వద్దు కాదు అనే నిర్ణయాలు తీసుకోని ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది, అంటూ ఉంటాను నేను. కానీ చివరికి నిర్ణయం ఏంటి అంటే వాళ్ళది. ఇంకా వాళ్ళు ముందు ఏది కట్టిస్తారో ఏం చేసుకుంటారో అది మనుషుల యొక్క ఊపు మీద ఉంటుంది. ఊగాలంటే నువ్వు ఒక మంచి దానికి రెస్పాండ్ అవ్వాలి. ఇప్పుడు మంచి సంగీతం వచ్చిందనుకో, నువ్వు ఊగలేదనుకో అంటే నువ్వు సంగీతజ్ఞుడు కాదనమాట. అలాంటి ఒక అద్భుతమైనటువంటి బిరుదు మా నాన్నగారి ద్వారా నేను పొందానని చాలా సగౌరవంగా ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటాను. సగౌరవంగా కాదు, సగర్వంగా. గాన గొడ్డలి అని నాకు ఇచ్చారు. ఇంకంటే నాకు సంగీతం ఏ అర్థం కాదు. కానీ తండ్రి ఇచ్చిన బిరుదుకి విలువ ఉంటుంది కనుక. అంతేత గానగొడ్డలి అనే మాట ఎందుకు అన్నాను అంటే, మీకు దీనికి ఎలా స్పందిస్తారు అని. మీరు దీనికి స్పందించలేదనుకోండి మీరు గొడ్డలే, గురువాక్యకి గొడ్డలి. అందుకు చెప్పానంటే ఎందుకు చెప్పానో కూడా మీకు అర్థం అవ్వాలి. చాలా మందికి అర్థం అవటం లేదు కనుక నేను విడమర్చి చెప్తున్నాను. నేను గానగొడ్డలిని రైతే, గురువుని మీకు గురుగొడ్డలి గురువాణి గొడ్డలి అనే బిరుదు ఇవ్వకుండా ఉండాలి అంటే మీరు దీనికి దయచేసి స్పందించండి. ఎలాగా ఏమిటి కొంచెం ప్రణాళిక వేసుకోండి, అది కూడా చెప్పాను నేను ఇక్కడ వాళ్ళకి, మాట్లాడండి. అందులో మీలో అన్ని పాత మొహాలే, ఆధ్యాత్మికంగాను భౌతికంగాను రెండు రకాల. స్పిరిచువల్ గా కూడా మీరు నాతో పాత లింక్స్ ఉన్నవాళ్ళే, ఆధ్యాత్మికంగాతో పాటు భౌతికంగా కూడా మీతో నేను చాలాసార్లు కలిసి ఇంకా ఇది ఈ భావం అర్థం చేసుకున్నాను. అన్నపూర్ణాలయం తర్వాత రెండోది ఏంటి, శిక్షణాలయం. దీనికి కావలసినటువంటి వనరులు, కట్టడాలతో పాటు ఇక్కడ మనుష్యులు. ఇంకోటి కూడా నేను కోరుకున్నాను దీనికి, ఎవరు ఏ విధంగా ఇక్కడికి వచ్చి పెర్మనెంట్ గా ఉండిపోగలరు మీ దమ్ము మీరు చూపించుకోండి. మీ బట్టి రియాక్షన్, నేనేమి చేయలేను. నేనేం చేస్తాను, వచ్చిన వాళ్ళకి చెప్పగలను, రాని వాళ్ళకి చెప్పను. పెర్మనెంట్ గా అన్నారు మాస్టర్ అమ్మయ్యా, నేను కొంచెం ఊపిరి మీరు వదులుతారేమో అని చేత పెర్మనెంట్ గా కాక వారానికి ఒకసారి రాగలం, రెండు వారాలు వచ్చి ఉండిపోగలం, లేకపోతే ఈ సంవత్సరం అంతా మేము సెలవులు పెట్టి వచ్చేసేయగలం. ఏ పెర్ముటేషన్ కాంబినేషన్ లో అయినా రావటానికి తగిన ప్రణాళిక వేసుకుని ఆ ప్రణాళిక మీరు ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి చెప్తే దానికి తగినట్టు నేను టీచింగ్ ప్రణాళిక వేసుకోగలుగుతాను, మిమ్మల్ని ఉపయోగించుకోగలుగుతాను. మీ అంతటి మీరు ఎప్పుడో వచ్చి వెళ్ళిపోతే నాకు ఏముండదు చెప్పటానికి, అర్థమవుతుంది కదా. అంచేత మొత్తం నెక్స్ట్ గురు పూర్ణిమ వరకు నేను ఒక విశేషమైనటువంటి స్పీడ్ లక్ష్యంతో ముందుకెళ్తున్నాను. స్పీడ్ మీకు అర్థమయ్యే ఉంటుంది. మొన్న గురు పూర్ణిమకి ఇప్పుడు వచ్చి నేను ఒక వీకే అయింటుంది, అంతకంటే ఎక్కువ అవ్వలేదు. ఎన్ని మార్పులు ఇక్కడ వచ్చాయో మీకు కొంచెం అవగాహన వచ్చి ఉంటుంది. ఇది స్టార్టింగ్ స్పీడ్. ఇంకా మనుషులు వచ్చి ఉండటం మొదలెట్టి వర్క్ చేస్తే ఆ స్పీడ్ ఏ ఊపుకి అందించగలనో మీరు ఊహించుకోవచ్చు. కానీ ఇక్కడ నేను ఒక్కడిని చేయగలిగేది ఇంకేం లేదు. ఇక్కడ మీరు సహకరించాలి. దానికి మీ నుంచి నేను చెప్తున్నది, మీరు కానీ, మీరు కాకపోతే మీ స్నేహితులు కానీ, మీ బంధువులు కానీ, మీరు మీ బాధ్యత అది గురువులకి. ఎందుకంటే నువ్వు చేయలేకపోతే చేసేవాడినిచ్చినా చాలా హెల్పే గురువులకి. అది అన్ని గుర్తుంటుంది వాళ్ళకి. అన్ని రికార్డు ఎలా తెలుస్తుందండి, పాపం గురువు గారు ఎక్కడో హిమాలయాల్లో ఉన్నారు, నేను ఇంత కష్టపడి ఫలానావాడిని పంపించాను. నువ్వు పంపించకముందే ఆయనకు తెలుసు నువ్వు కష్టపడి పంపిస్తావు అన్న నమ్మకం మీకు గురువుల మీద ఉండాలి. నువ్వు ఏ చేసిన ప్రతి పని కూడా వాళ్ల దృష్టి నుంచి మాత్రం మిస్ కాదు, మిగతా వాళ్ళ దృష్టి నుంచి మిస్ అయినా నీ ఆలోచనలతో సహా, ఆలోచనలతో సహా ఆ నమ్మకం మాత్రం ఉంచుకోండి గురువుల మీద. వాళ్ళేమో అంత చేతగాని వాళ్ళు కాదు. అంతేత ఇక్కడ వచ్చి ఉండే వాళ్ళ సంఖ్య పెరగాలి, అది మెయిన్. కంటిన్యూస్ గా అయినా సరే, టెంపరీగా అయినా సరే. ఆ సంఖ్య మాకు టైం వచ్చింది. ఇంట్లో ఇవ్వాలని మా ఆవిడతో దెబ్బలాడేశాను నేను. చాలా వ్యవధి ఇంట్లో ఉండాలనుకుని నేను బయలుదేరాను, ఇప్పుడు వచ్చేసాను. ఓ 6 గంటలు ఉంటానండి. సాయంత్రానికి మా ఆవిడ 3 సెట్ అయిపోతుంది, అప్పుడు మళ్ళీ నేను వెళ్ళిపోతాను. మరి అలా వస్తే మరి మీకు నాకు ఇద్దరికి ఇబ్బంది. అలా ఉంది, నాకేం తెలుస్తుంది మీ ఆవిడ 3 దెబ్బలాడుకుని వచ్చినటువంటి వ్యక్తి నువ్వు ఇక్కడ ఏం చేస్తావు. నిరాశ చెందినటువంటి వ్యక్తులు, తిరిగి దద్దమ్మలు గురువులకి అక్కర్లేదు. క్లైబ్యం మాస్కం అప్పార్థ, నపుంసకత్వం వదిలే, చక్రవర్తిష్ట పరంతప యుద్ధాయ కృతనిశ్చయ, యుద్ధం చేస్తామని రండి. కానీ చెప్పాక ఇంత నేను చెప్పినా మళ్ళా కామన్ సెన్స్ అనేది ఎప్పుడు మీకు నేను చెప్తూ ఉంటాను. నేను ఇక్కడికి రావటం అన్నది చాలా ముఖ్యం. ఎలాగ ఎప్పుడు వస్తారు, ప్లాండ్ గా రండి. చాలా మందికి నేను ఇచ్చే సలహా ఏంటి అంటే, మీరు దగ్గర ఊళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఇక్కడి నుంచి మీ ఉద్యోగాలకి వెళ్ళండి. గంట గంటన్నర 2 గంటల ప్రయాణం ఉంటే, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ 2 గంటల ప్రయాణం చేసి వెళ్ళి 2 గంటల ప్రయాణం చేసి వస్తూ ఉండటం నాకు తెలుసు. ఇఫ్ దే కెన్ డూ దట్, వై కాంట్ యూ డూ దట్. మాకు కుదరదండి. నేనేమంటాను, ఇదంతా ఏది మనసులో ఉంటే చెప్తున్నానో అర్థమైందా. గురువులతో మీ రుణానుబంధం మీరు పెంచుకుంటే మీ అంత అదృష్టవంతులు రాబోయే కాలంలో ఉండరు. ఆ రుణానుబంధం యొక్క విలువ అది తెలిసినటువంటి మీరు దీనికి ఎలా స్పందిస్తారు, గురువాణి గొడ్డలిగానా, గురువాణి స్పందకులుగానా అన్న దాన్ని మీకు వదిలేస్తున్నా నేను. కానీ ఖచ్చితంగా కారణాలు మాత్రం దయచేసి నాకు చెప్పగలను. ఈ కారణం వల్ల రాలేదు, నువ్వు రాలేదు అంతే కదా, ఏ కారణం వల్ల రాలేకపోతే నాకేంటి? ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ ప్రాబ్లమ్. కానీ ఈ అవకాశం మాత్రం ఇంత ఓపెన్ గా స్పష్టంగా నీకు ఇతరత్ర ఎక్కడ దొరకదు, అసంభవము. రాబోయేటటువంటి కాలంలో మళ్ళా మీకు దొరుకుతుంది అని కూడా నేను అనుకోను, ఎందుకంటే అంత టైం లేదు. చెప్పే కదా జస్ట్ 10 ఇయర్స్. దాని తర్వాత లీడర్స్ ఎవరు? మీరు ఫాలోవర్స్ అవుతారు. దాని తర్వాత చాలా మంది రావటం మొదలు పెడతారు, లాభాలు అర్థమవుతాయి. దాని తర్వాత మనుషులు వస్తూ ఉంటారు, పనులు జరుగుతూనే ఉంటుంది. మొదటి అడుగు వేసిన వాళ్ళు లో ఎలా మీరు స్పందిస్తారు, ఇది శిక్షణా నిలయంలో దీనికి కావాలి వ్యక్తులు. ఈ శిక్షణా నిలయానికి మేము వచ్చి ఉండిపోతాము, మాకు కాస్త వసతి, ఖచ్చితంగా ఇక్కడ వసతి లేదు, కానీ వసతి ఏర్పాటు చేయడానికి చాలా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. మీరు దానికి ఎలా స్పందించగలరు అనే దానికి అక్కడ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఒకటి డెవలప్ చేస్తున్నాం. దానికి మన ఫ్రెండ్స్ ఉన్నారు, దాన్ని ఆలోచించుకోండి. 5 ఏళ్ళు ఆగండి సార్, మేము ఆలోచించుకుని చెప్తాం. 5 ఏళ్లకి ఇక్కడ స్వరూపము. చాలా తీవ్రంగా గురుస్థాయిలో ధ్యానం ఉన్నవాళ్ళు మాత్రమే ఇక్కడ ప్రవేశించగలుగుతారేమో అని నా అనుమానం. నేను అనుకున్నట్టు జరిగితే ఇప్పుడవుతే మేము బతిమాలుకుంటున్నాం కదా, మీరు ఇచ్చేయండి అది చేయండి అని. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ విషయాలు అర్థమైపోయిన తర్వాత, ఒకవేళ ఎస్టాబ్లిష్డ్ కాన్సెప్ట్ లో ఇది స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ అంతే కదా, ఎంట్రన్స్ టెస్ట్లు, ఆ టెస్ట్లు, దాని తర్వాత ఏంటి ఆక్షన్స్, కాంప్లెక్స్ కడతామంటే మేము 20 లక్షలు ఇస్తామండి అంటే కాదండి, మేము 100 డాలర్లు, $1,00,000 ఇస్తాం. ఆ లెవెల్లో వెళ్తుంది 10 ఏళ్ల తర్వాత. ఇప్పుడు బతిమాలుకుంటున్నారు ఎవరు? మారేళ్ల శ్రీరామకృష్ణ MSc PhD రిటైర్డ్ VRS లెక్చరర్ కాదు, గురువుల యొక్క మౌత్ పీస్ గా చెప్తున్నాను నేను. మీరు ఏది చేసినా గురువులకి చేస్తున్నారు అన్నది గుర్తుంచుకోండి. మీరేం దానాలు ధర్మాలు ఏమి చేయటం లేదు. ఎందుకు పనికి రానటువంటి ప్రాజెక్ట్స్ లో డబ్బు కూడబెట్టుకుని డబ్బు నాశనం చేసుకున్నటువంటి వాళ్ళు మీలో చాలా మంది నాకు తెలుసు. గురువుల ప్రణాళికలో మాత్రం మీరు ఎక్కడ ఏది పెట్టినా అది అనేక రెట్లు తిరిగి మీకు వస్తుంది తప్ప నాశనం కాదు. ఎక్కడ పెట్టినా ఈ ఆశ్రమం అని నేను అంటే అది కూడా గుర్తుంచుకోండి. ఎక్కడైనా సరే, ఏ ఆశ్రమంలో అయినా మీ ఇష్టం. ఇక్కడ నేను ఉండి నేను ఒక యాంగిల్లో డెవలప్ చేస్తున్నాను కనుక ఇక్కడ అంటున్నాను, ఇక్కడనే అనుకోవద్దు. మీరు ఈ విషయాలు ప్రతి గురువు ఆశ్రమంలోనూ కరెక్ట్గా వర్తిస్తాయి. మీరు ఒకవేళ అనుకున్న ప్రాజెక్ట్స్ చేసిన, ఎందుకంటే ఆరో విధాలు నాకు తెలుసు, $2,00,000 ఖర్చు పెట్టారు ఆ మెడిటేషన్ హాల్కి, $2,00,000. 256 దేశాల నుంచి మట్టి మూసుకొచ్చారు. కానీ అసలు అక్కడున్న వాళ్ళకి తెలియదు అక్కడ ధ్యాన మందిరం ఉంది. అంచేత $2,00,000 బూడిదలో పోసారు అనుకోవద్దండి. ఆ రుణానుబంధం ఉంది, అది కట్టడానికి అర్పించినటువంటి వ్యక్తులు ఎన్ని రకాలుగా గురువులు వాళ్ళకి బూస్ట్ ఇస్తారో వాళ్ళ జీవితాల్లో మీరు ఊహించలేరు. చేత ఈ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఎందుకు అంటే ఇలా వచ్చేవాళ్ళకి 7 రోజులు 10 రోజులు, మేము 3 నెలలకు వచ్చేస్తామండి, 1 సంవత్సరానికి వచ్చేస్తామండి, లేకపోతే ఇక్కడే ఉండి మేము ఉద్యోగానికి వెళ్ళి వస్తామండి. వచ్చే ఉంచడానికి మరి వాళ్ళు ఉండటానికి జాగా ఉండాలి కదా, దానికి ఏ విధంగా కట్టాలి అనేటటువంటి దానికి ఒక ప్రణాళిక ఏంటి? 6 రూమ్స్ రెడీ అయిపోయిందా? ఇట్ ఇస్ ఆన్? ఆ ప్రాజెక్ట్ యాక్సెప్టెడా? అది చూసుకోండి, అది మాట్లాడుకోండి. నేనేం అంటలే, ఎందుకని చెప్తున్నాను అంటే ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ ద మూవింగ్, అదేం ఇప్పుడు ఆగిపోయాం లేదు. అది మీరు ఎంత తొందరగా కలిసి దాన్ని బిల్డప్ చేయగలిగితే అంత తొందరగా ఆ ప్రాజెక్టులోనే ఆ స్థలంలోనే ఇంకొక ఎక్స్పెరిమెంట్ చేయాలని ఉంది నాకు. వివేకానందకి ఒక స్వప్నం ఉండేది, రామకృష్ణ పరమహంసకి ఒక స్వప్నం ఉండేది, శ్రీరామ శర్మ ఆచార్యకి ఒక స్వప్నం ఉంది, పరమ గురువులందరికీ ఒక స్వప్నం ఏమిటి అంటే ఒకే ధర్మము మానవ జీవితానికి, మానవ జాతికి అందించాలి అని. ఆ ఒకే ధర్మానికి కావలసినటువంటి విశిష్ట దేవాలయ నిర్మాణం అక్కడ ఆ కాంప్లెక్స్ లో, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో జరుగుతుంది. 24 ఫీట్ స్క్వేర్ గదిలో జరుగుతుంది అది. అంతేత గదులు ఏం పెద్దది కాదు, అక్కడ మనస్సు అదే ప్లేస్. హార్ట్ ఎక్స్పర్ట్ హార్ట్ సర్జరీ చేసేస్తాడు అదే ప్లేస్ లో, చేత కాని వాడు దాన్ని తగలెట్టచ్చు ఆ ప్లేస్ లో. చేత 24 అడుగుల ఒక స్పెషల్ సెంట్రల్ ప్లేస్ వదిలేయమని చెప్పాను నేను. అది సరే, అది అదొకటి. రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో ఎందుకు చెప్తున్నాను అంటే దానికి ఆ నిర్మాణానికి హెల్ప్ చేస్తాము అనుకునే వాళ్ళు కూడా ఆలోచించుకోండి దానికి. చేత 3 అయ్యా ఇక్కడ అన్నపూర్ణాలయము, దాని విశిష్టత, ఆహారము ద్వారా ధనము, రోగ నివారణ యంత్రముల ద్వారా గ్రహదోష నివారణ అక్కడ నేర్పబడుతుంది. ఇక్కడ అన్నపూర్ణాలయం, ఇక్కడ గురువుల యొక్క జ్ఞానము, మిగతా విషయాలు దానికి కావలసినటువంటి వసతి, క్లాస్ రూమ్స్, టెక్స్ట్ బుక్స్, లైబ్రరీలు, బుక్స్, రకరకాలైనటువంటి అక్కడ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో ఇలా ఇక్కడికి జ్ఞానం సముపార్జనకు వచ్చిపోయినటువంటి వాళ్ళకి వసతి. ఇది సీరియస్ గా ఉండేటటువంటి సాధకులకి, గురువులకు, ప్రణాళిక అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులకి ఈ వింగ్. ఇదంతా కాకుండా మానవ జాతికి దేవతలు గురువుల మీద సవ్యమైనటువంటి అవగాహన తీసుకురావటానికి ఆ కాంప్లెక్స్, దత్త కాంప్లెక్స్ అంటే అక్కడ ఈ జ్ఞానము, ఈ గురువులు, ఈ సాధనలు ఇవంతా మాకొద్దు, వీఆర్ హ్యాపీ వేర్ వీఆర్, కానీ మా జీవితంలో వచ్చేటటువంటి కష్టాలు పోయి సుఖంగా జీవించగలిగితే చాలు అనేటటువంటి వాళ్ళకి సవ్యమైనటువంటి అవగాహనతో అసలు దేవత గురువులు ఎలా పనిచేస్తారు, ఏ విధంగా పనిచేస్తారు అనే దానికి మూడు విశేషమైనటువంటి పరిక్రమ పథాలు ఏర్పడుతున్నాయి. ఎందుకంటే మీ బాధలు ఏది నివారింపబడాలన్నా కూడా యాని కానిచ పాపాని జ్ఞాత జ్ఞాత కృతానిచ తాని సర్వాణి నశ్యంతే ప్రదక్షిణాయాం పదే పదే అని మూడు ప్రదక్షిణా మార్గాలు రెడీ అవుతున్నాయి. అది పెయింటింగ్ అయిపోయిందా బాబు? జరుగుతుంది, చూస్తారు మనుషులు. ఒకటి దాన్ని బృహత్ ప్రదక్షిణ అంటాం. ఈ బృహత్ ప్రదక్షిణ అనేది కాశీలో పంచకోశి అని రమణ మహర్షి రమణగిరి అరుణగిరి ప్రదక్షిణ అని పెద్ద పెద్ద ప్రదక్షిణ, బృహత్ ప్రదక్షిణ. రమణ మహర్షి కూడా నిరంతరం చేసుకునేవాడు ప్రదక్షిణ. మీకు అది అర్థం అవ్వాలి. ప్రదక్షిణ అనేది మీరే కాదు మహానుభావులు కూడా చేసుకుంటూ ఉంటారు. దానికి తగిన ఏర్పాట్లు నిన్న కొలిచి కరెక్ట్ గా ఒక కిలోమీటర్ యాంగిల్లో ఆ బృహత్ ప్రదక్షిణ అంటే ఇక్కడ అన్ని కాంప్లెక్స్ ని కవర్ చేస్తాం. ఇది కాకుండా మధ్యమ ప్రదక్షిణ అని ఒకటి ఉంది, అది దేవాలయానికి ప్రదక్షిణ మాత్రమే, ఈ కాంప్లెక్స్ ని టచ్ చేయదు. ఇది కాకుండా లఘు ప్రదక్షిణ, అల్ప ప్రదక్షిణ అనేది దేవాలయానికి మాత్రమే ప్రదక్షిణ. ఈ మూడు ప్రదక్షిణ విధానాలు అక్కడ చేయించబడతాయి. దాంతోపాటు చెట్లు, ఆ గ్రహాలకి సంబంధించినటువంటి అవి అన్నీ ఉంటాయి కనుక ఆ చెట్లకి ప్రదక్షిణ, దానికి కావలసిన దాని స్థాయిలో రిజల్ట్స్ దానికి ఇస్తూ ఉంటుంది. అన్నిటికంటే కూడా ఇక్కడ వచ్చేటటువంటి విశేషమైనటువంటి కాన్సెప్ట్ మీరు గుర్తుంచుకోండి, ఇదే ఇక్కడ నుంచైనా లేకపోతే దీని యొక్క స్పార్క్స్ ఎక్కడి నుంచైనా ఒకే విశ్వానికి ఒకే భాషకి పునాది అవుతుంది, పునాది అవుతుంది గ్యారంటీ అని. దానికి పునాదిగా ఇది ప్రదక్షిణ పదాలు అవి నిర్మిస్తున్నాం. అది వాళ్ళకి తెలియాల్సిన పనులే. వాళ్ళు వచ్చి పరిక్రమలు చేసుకుని ఇప్పుడు తిరుపతికి అక్కడికి వెళ్తున్నారు. వాళ్ళకి ఏదో కోరికలు ఉన్నాయి, వాళ్ళ బాధలు తీరిపోతున్నాయి, వాళ్ళు ప్రదక్షిణ చేసుకుంటున్నారు. అంతే ఆ యాంగిల్లో. అది కాగడం కాకుండా పొద్దున్న నేను చెప్పాను, నేను దత్త పంచాయతన ధ్వజస్తంభము, అది అసలు అలాంటి ధ్వజస్తంభం ఎక్కడా లేదు. అసలు ఆ కాన్సెప్ట్ ఎవరికి అర్థం కాదు. ధ్వజస్తంభము అనేటటువంటిది మీ వెన్నుపూస, మీ బ్రెయిన్. అంచేత మీ బ్రెయిన్ మీ వెన్నుపూస అంటే మీ జీవితానికి ఆధారమైనటువంటి దానికి సంబంధించినటువంటి జ్ఞాన విజ్ఞానం అంతా అక్కడ పెట్టబడి ఉంటుంది. ఎవడు ఎలా నేర్చుకుంటే అలా నేర్చుకుంటాడు. సరే, దత్తాలయము దత్తని, దానికి 16 దత్తులు, ఆ దత్త కాన్సెప్ట్, ప్రపంచానికి కావాల్సినటువంటి అనుగ్రహం అంతా కూడా అక్కడి నుంచి ఎలా అందజేయాలి అనేది ప్రణాళికగా మొదలెడుతున్నాం. ఇవి ఇక్కడ మనం చేయబోయేటటువంటి కార్యక్రమాలు. దానికి గురువులతో రుణానుబంధం పెంచుకోవడానికి మీరు ఏమి చేయగలరు? మేమేమీ చేయలేం మాస్టారు. డబ్బు లేదు, చదువు లేదు, పోనీ ఏదైనా పని చేద్దామంటే కాళ్ళు లేవు. అంతా సపోజ్ ఈజ్ ఎ లేన్ మ్యాన్, నైట్ వాచ్మెన్ గా నువ్వు ఆ కుర్చీలో కూర్చుని అక్కడ కూర్చున్న అద్భుతమైనటువంటి సేవ అది. మీకు అర్థం ఉంటుందే, మీకు సేవ చేయాలని ఉంటే రకరకాలుగా సేవ చేయొచ్చు. నిజమే డబ్బు లేదు, కాళ్ళు లేవు, నైట్ వాచ్మెన్ కదా, కూర్చో అక్కడ పడుకోవాలి మాస్టర్. ఇంకా దాన్ని నేనేం చేయలేను. నువ్వు సేవ చేయదలుచుకుంటే ఎలాంటి పరిస్థితుల్లో అయినా నువ్వు సేవ చేయగలవు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఇప్పుడు అతనికి 32 ఏళ్ళు. ఎంతో అతని 4 వయసు 2 కాళ్ళు పడిపోయాయి, తర్వాత 2 చేతులు పడిపోయాయి, తర్వాత నోరు పడిపోయింది. ప్రస్తుతం అతని పరిస్థితి ఏంటి అంటే కేవలము కళ్ళు. ఎందుకని పనికొస్తాడు ఆవిడ, దేనికైనా ఉపయోగపడతాడా మీ ఉద్దేశం అతను? కానీ అతను ప్రపంచాన్ని ఊపుతున్నాడు ఓ పుస్తకం రాసి. పేరు విన్నారు ఎప్పుడైనా అతన్ని? హాప్కిన్స్. నేను చెప్పిన లక్షణాలన్నీ అతని, కళ్ళు మాత్రమే కదులుతాయి అతనికి, ఇంకేమి కదలవు. కానీ ఫిజిక్స్ లో అతని కింద మహామేధావులైనటువంటి వాడు 12 పిహెచ్డీ చేశారు, అందులో ఇద్దరికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అంచేత మాకు కాళ్ళు లేవు, చేతులు లేవు, కళ్ళు లేవు, డబ్బు లేవు, వేషాలు ఇవంతా కూడా చేయదలుచుకుంటే ఎంతైనా చేయగలం మనం. లేదు, మేము వాణి గొడ్డలి ఎవరు ఏమి చేయించలేరు. సస్తే దాని తర్వాత భోజనం చేశాక మనం క్లాసులు, సరేనా? అంతే.